రోమన్లు. పాల్ దేవునిచే ప్రేమించబడిన మరియు పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన రోమ్లోని అందరికీ, మీ విశ్వాసం ప్రపంచమంతటా నివేదించబడుతోంది కాబట్టి మీ అందరికోసం యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. తన కుమారుని సువార్తను ప్రకటించడంలో నేను నా పూర్ణ హృదయంతో సేవిస్తున్న దేవుడే. అన్ని సమయాల్లో నా ప్రార్థనలలో నేను నిన్ను ఎంత నిరంతరం గుర్తుంచుకుంటానో నా సాక్షి. మరియు ఇప్పుడు దేవుని చిత్తం ద్వారా నేను మీ వద్దకు రావడానికి మార్గం తెరవబడాలని నేను ప్రార్థిస్తున్నాను. నేను నిన్ను చూడాలని ఆశపడుతున్నాను. తద్వారా నేను నిన్ను బలవంతం చేయడానికి ఏదో ఒక ఆధ్యాత్మిక బహుమతిని మీకు అందిస్తాను. మీరు మరియు నేను ఒకరి విశ్వాసం ద్వారా పరస్పరం ప్రోత్సహించబడవచ్చు. సోదరులారా, నేను మీ వద్దకు రావాలని చాలాసార్లు అనుకున్నాను కాని అలా చేయకుండా నిరోధించబడ్డాను అని మీకు తెలియదనుకుంటాను. నేను గ్రీకులకు మరియు గ్రీకుయేతరులకు, జ్ఞానులకు మరియు మూర్ఖులకు ఇద్దరికీ కట్టుబడి ఉన్నాను. అందుకే రోమ్లో ఉన్న మీకు కూడా సువార్త ప్రకటించాలని నేను చాలా ఆసక్తిగా ఉన్నాను. నేను సువార్త గురించి సిగ్గుపడను, ఎందుకంటే అది విశ్వసించే ప్రతి ఒక్కరి మోక్షానికి దేవుని శక్తి. సువార్తలో దేవుని నుండి ఒక నీతి బయలుపరచబడింది. నీతిమంతులు విశ్వాసం ద్వారా జీవిస్తారు అని వ్రాయబడినట్లుగా మొదటి నుండి చివరి వరకు విశ్వాసం ద్వారా ఉన్న నీతి. దుర్మార్గం. సత్యాన్ని తమ దుర్మార్గంతో అణచివేసే మనుష్యుల భక్తిహీనత మరియు దుష్టత్వానికి వ్యతిరేకంగా దేవుని కోపం పరలోకం నుండి బయలుపరచబడుతోంది. ఎందుకంటే దేవుని గురించి తెలిసినది వారికి స్పష్టంగా ఉంది, ఎందుకంటే దేవుడు దానిని వారికి స్పష్టంగా చెప్పాడు. ప్రపంచాన్ని సృష్టించినప్పటి నుండి దేవుని అదృశ్య లక్షణాలు, అతని శాశ్వతమైన శక్తి మరియు దైవిక స్వభావం స్పష్టంగా కనిపించాయి. తయారు చేయబడిన వాటి నుండి అర్థం చేసుకోబడ్డాయి. తద్వారా మనుషులు క్షమించబడరు. వారు దేవుణ్ణి తెలిసినప్పటికీ వారు ఆయనను దేవునిగా మహిమపరచలేదు లేదా ఆయనకు కృతజ్ఞతలు చెప్పలేదు. కాని వారి ఆలోచన వ్యర్థమైంది మరియు వారి మూర్ఖ హృదయాలు చీకటిగా మారాయి. వారు జ్ఞానులమని చెప్పుకున్నప్పటికీ వారు మూర్ఖులుగా మారారు మరియు మర్త్యమైన మనిషి మరియు పక్షులు, జంతువులు మరియు సరీసృపాలు వలె కనిపించేలా చేసిన చిత్రాల కోసం అమరుడైన దేవుని మహిమను మార్చుకున్నారు. కాబట్టి దేవుడు వారి హృదయాల యొక్క పాపాత్మకమైన కోరికలలో వారి శరీరాలను ఒకరితో ఒకరు కించపరచడం కోసం లైంగిక అశుద్ధతకు అప్పగించాడు. వారు దేవుని సత్యాన్ని అబద్ధంగా మార్చుకున్నారు మరియు సృష్టికర్త కంటే సృష్టించిన వస్తువులను ఆరాధించారు మరియు సేవించారు. ఈ కారణంగా దేవుడు వారిని అవమానకరమైన కోరికలకు అప్పగించాడు. వారి స్త్రీలు కూడా అసహజ సంబంధాల కోసం సహజ సంబంధాలను మార్చుకున్నారు. అదేవిధంగా పురుషులు కూడా స్త్రీలతో సహజ సంబంధాలను విడిచిపెట్టి ఒకరిపై మరొకరు మోహానికి లోనయ్యారు. పురుషులు ఇతర పురుషులతో అసభ్యకరమైన చర్యలకు పాల్పడ్డారు మరియు వారి వక్రబుద్ధికి తగిన శిక్షను పొందారు. ఇంకా దేవుని గురించిన జ్ఞానాన్ని నిలుపుకోవడం విలువైనదని వారు భావించినందున అతను చేయకూడనిది చేయడానికి వారిని చెడిపోయిన మనస్సుకు అప్పగించాడు. వారు ప్రతి రకమైన దుష్టత్వం, చెడు, దురాశ మరియు అధోకరణంతో నిండిపోయారు. వారు అసూయ, హత్య, కలహాలు, మోసం మరియు ద్వేషంతో నిండి ఉన్నారు. వారు గాసిప్స్, అపవాదు, దేవుణ్ణి ద్వేషించేవారు, దురభిమానులు, అహంకారాలు మరియు ప్రగల్భాలు. వారు చెడు చేసే మార్గాలను కనిపెట్టారు. వారు తమ తల్లిదండ్రులకు అవిధేయత చూపుతారు. అవి తెలివిలేనివి, విశ్వాసం లేనివి, హృదయం లేనివి, క్రూరమైనవి. అలాంటి పనులు చేసేవారు మరణానికి అర్హులు అనే దేవుని నీతియుక్తమైన శాసనం వారికి తెలిసినప్పటికీ వారు ఈ పనులను కొనసాగించడమే కాకుండా వాటిని ఆచరించేవారిని కూడా ఆమోదిస్తారు. కంపైలర్ యొక్క వ్యాఖ్య: దేవుడు తన సృష్టించిన జీవులను ఎన్నుకునే సామర్థ్యంతో సృష్టించినట్లుగా తన చిత్తాన్ని చేయమని బలవంతం చేయడు. కాబట్టి వారు చేయాలనుకున్నది చేయడానికి ఆయన వారిని అనుమతించాడు. సాతాను యొక్క మూర్ఖమైన మరియు తిరుగుబాటు చర్యలను ఎన్నుకోకుండా వారిని నిరోధించడానికి అతను కూడా చర్య తీసుకోలేదు. తీర్పు. వేరొకరిపై తీర్పు చెప్పే మీరు క్షమించరు, ఎందుకంటే మీరు ఏ సమయంలో మరొకరిని తీర్పు తీర్చారో మీరు మీరే ఖండించుకుంటారు, ఎందుకంటే మీరు అదే పనులు చేస్తారు. అలాంటి పనులు చేసేవారిపై దేవుని తీర్పు సత్యంపై ఆధారపడి ఉంటుందని ఇప్పుడు మనకు తెలుసు. కాబట్టి మీరు కేవలం మనిషి, వారిపై తీర్పు చెప్పినప్పుడు మరియు అదే పనులను చేసినప్పుడు మీరు దేవుని తీర్పు నుండి తప్పించుకుంటారని భావిస్తున్నారా? లేదా దేవుని దయ మిమ్మల్ని పశ్చాత్తాపం వైపు నడిపిస్తుందని గ్రహించకుండా మీరు అతని దయ, సహనం మరియు సహనం యొక్క సంపద పట్ల ధిక్కారం చూపిస్తారా? అయితే నీ మొండితనము మరియు పశ్చాత్తాపపడని నీ హృదయము వలన నీతియుక్తమైన తీర్పు బయలుపరచబడే దేవుని ఉగ్రత దినము కొరకు నీవు నీమీద కోపమును దాచుకునుచున్నావు. దేవుడు ప్రతి వ్యక్తికి అతను చేసిన దాని ప్రకారం అతనికి ఇస్తాడు. మంచి చేయడంలో పట్టుదలతో కీర్తి, గౌరవం మరియు అమరత్వాన్ని కోరుకునేవారికి అతను శాశ్వత జీవితాన్ని ఇస్తాడు. అయితే స్వయం శోధించే వారికి మరియు సత్యాన్ని తిరస్కరించి చెడును అనుసరించే వారికి కోపం మరియు కోపం ఉంటుంది. చెడు చేసే ప్రతి మనిషికి ఇబ్బంది మరియు బాధ ఉంటుంది, మొదట యూదులకు, తరువాత అన్యజనులకు. అయితే మంచి చేసే ప్రతి ఒక్కరికీ కీర్తి, గౌరవం మరియు శాంతి, మొదట యూదులకు, తరువాత అన్యజనులకు. ఎందుకంటే దేవుడు పక్షపాతం చూపించడు. ధర్మశాస్త్రము తప్ప పాపము చేయువారందరూ ధర్మశాస్త్రము నుండి వేరుగా నశించుదురు, మరియు ధర్మశాస్త్రము క్రింద పాపము చేయువారందరూ ధర్మశాస్త్రముచే తీర్పు తీర్చబడతారు. ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని వినేవారు దేవుని దృష్టిలో నీతిమంతులు కాదు, ధర్మశాస్త్రానికి లోబడేవారే నీతిమంతులుగా ప్రకటించబడతారు. వాస్తవానికి ధర్మశాస్త్రం లేని అన్యజనులు ధర్మశాస్త్రం ద్వారా అవసరమైన పనులను స్వభావరీత్యా చేసినప్పుడు వారు చట్టం లేనప్పటికీ వారు తమకు తాముగా ఒక చట్టంగా ఉంటారు, ఎందుకంటే చట్టం యొక్క అవసరాలు వ్రాయబడిందని వారు చూపుతారు. వారి హృదయాలు, వారి మనస్సాక్షి కూడా సాక్ష్యమిస్తున్నాయి, మరియు వారి ఆలోచనలు ఇప్పుడు నిందలు వేస్తున్నాయి, ఇప్పుడు వారిని సమర్థిస్తున్నాయి. నా సువార్త ప్రకటింపజేసినట్లు దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనుష్యుల రహస్యాలను తీర్పు తీర్చే రోజున ఇది జరుగుతుంది. ఇప్పుడు మీరు మిమ్మల్ని మీరు యూదుడు అని పిలిస్తే, మీరు చట్టంపై ఆధారపడితే మరియు దేవునితో మీ సంబంధం గురించి గొప్పగా చెప్పుకుంటే, మీరు అతని ఇష్టాన్ని తెలుసుకుంటే మరియు మీరు చట్టం ద్వారా నిర్దేశించబడినందున ఉన్నతమైన దానిని ఆమోదించినట్లయితే, మీరు అంధులకు మార్గదర్శి, చీకటిలో ఉన్నవారికి వెలుగు, మూర్ఖులకు బోధకుడు, పసిపాపలకు బోధకుడు. ఎందుకంటే మీరు చట్టంలో జ్ఞానం మరియు సత్యం యొక్క స్వరూపులుగా ఉన్నారని మీరు విశ్వసిస్తే, మీరు అప్పుడు ఇతరులకు ఎవరు బోధిస్తారు? మీరే నేర్పించలేదా? దొంగతనానికి వ్యతిరేకంగా బోధించే నువ్వు దొంగతనం చేస్తున్నావా? వ్యభిచారం చేయకూడదని చెప్పే మీరు వ్యభిచారం చేస్తారా? విగ్రహాలను అసహించుకునే మీరు దేవాలయాలను దోచుకుంటారా? ధర్మశాస్త్రాన్ని గూర్చి గొప్పగా చెప్పుకునే నీవు ధర్మశాస్త్రాన్ని అతిక్రమించి దేవుణ్ణి అవమానిస్తావా? మీ వల్ల అన్యజనుల మధ్య దేవుని పేరు దూషించబడుతోంది అని వ్రాయబడి ఉంది. నీతి, నువ్వు ధర్మశాస్త్రాన్ని పాటిస్తే సున్తీకి విలువ ఉంటుంది, కాని ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘిస్తే సున్నతి చేయించుకోనట్లు తయారవుతావు. సున్నతి చేయించుకోని వారు ధర్మశాస్త్ర నిబంధనలను పాటిస్తే వారు సున్నతి పొందిన వారిగా పరిగణించబడతారా? శారీరకంగా సున్నతి చేయించుకోని ధర్మశాస్త్రానికి లోబడేవాడు, నీకు వ్రాతపూర్వక నియమావళి మరియు సున్నతి ఉన్నప్పటికీ చట్టాన్ని ఉల్లంఘించేవాడే నిన్ను ఖండిస్తాడు. ఒక వ్యక్తి బాహ్యంగా ఒక్కడే అయితే యూదుడు కాదు, లేదా సున్నతి కేవలం బాహ్యంగా మరియు శారీరకమైనది కాదు. లేదు, ఒక వ్యక్తి అంతర్గతంగా యూదుడు అయితే మరియు సున్నతి అనేది వ్రాతపూర్వక నియమావళి ద్వారా కాకుండా ఆత్మ ద్వారా హృదయాన్ని సున్నతి చేయడం. అటువంటి వ్యక్తి యొక్క ప్రశంసలు మనుష్యుల నుండి కాదు, దేవుని నుండి. యూదుడిగా ఉండడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉంది, లేదా సున్నతిలో విలువ ఏమిటి? ప్రతి విధంగా చాలా. అన్నింటిలో మొదటిది, వారికి దేవుని మాటలు అప్పగించబడ్డాయి. చట్టం ఏది చెప్పినా అది చట్టం కింద ఉన్నవారికే చెబుతుందని ఇప్పుడు మనకు తెలుసు. కాబట్టి ధర్మశాస్త్రాన్ని పాటించడం ద్వారా ఎవరూ అతని దృష్టికి నీతిమంతులుగా ప్రకటించబడరు. బదులుగా చట్టం ద్వారా మనం పాపం గురించి స్పృహలోకి వస్తాము. అయితే ఇప్పుడు దేవుని నుండి ఒక నీతి తెలియచేయబడింది, దానికి ధర్మశాస్త్రం మరియు ప్రవక్తలు సాక్ష్యమిస్తున్నాయి. దేవుని నుండి ఈ నీతి యేసుక్రీస్తులో విశ్వాసం ద్వారా వస్తుంది. అందరికోసం విశ్వసించే వారందరికీ పాపం చేసి దేవుని మహిమను కోల్పోతారు, మరియు క్రీస్తు యేసు ద్వారా వచ్చిన విమోచన ద్వారా ఆయన కృప ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడతారు. అతని రక్తంపై విశ్వాసం ద్వారా దేవుడు అతన్ని ప్రాయశ్చిత్త త్యాగంగా సమర్పించాడు. అతను తన న్యాయాన్ని ప్రదర్శించడానికి ఇలా చేశాడు, ఎందుకంటే తన సహనంలో అతను ముందు చేసిన పాపాలను శిక్షించకుండా వదిలేశాడు. ప్రస్తుత సమయంలో తన న్యాయాన్ని ప్రదర్శించడానికి అతను ఇలా చేశాడు, తద్వారా న్యాయంగా మరియు యేసుపై విశ్వాసం ఉన్నవారిని సమర్థించేవాడు. అయితే ప్రగల్భాలు ఎక్కడా? ఇది మినహాయించబడింది. ఏ సూత్రం మీద? చట్టాన్ని పాటించడంపైనా? లేదు, కాని విశ్వాసం మీద. ఒక వ్యక్తి ధర్మశాస్త్రాన్ని పాటించడమే కాకుండా విశ్వాసం ద్వారా నీతిమంతుడని మేము నమ్ముతున్నాము. దేవుడు యూదుల దేవుడా? ఆయన అన్యజనులకు కూడా దేవుడు కాదా? అవును, అన్యజనులకు కూడా దేవుడు ఒక్కడే కాబట్టి విశ్వాసం ద్వారా సున్నతి పొందినవారిని మరియు అదే విశ్వాసం ద్వారా సున్నతి పొందనివారిని సమర్థిస్తాడు. అయితే ఈ విశ్వాసం ద్వారా మనం ధర్మశాస్త్రాన్ని రద్దు చేస్తామా? అస్సలు కుదరదు. బదులుగా మేము చట్టాన్ని సమర్థిస్తాము. అబ్రహం దేవుణ్ణి నమ్మాడు, మరియు అది తన చర్యల ద్వారా అతని నమ్మకం అతనికి నీతిగా జమ చేయబడింది. ఇప్పుడు ఒక వ్యక్తి పనిచేసినప్పుడు అతని జీతం అతనికి బహుమతిగా కాదు, బాధ్యతగా జమ చేయబడింది. మనిషికి పనిచేయదు, కాని చెడ్డవారిని సమర్థించే దేవుణ్ణి విశ్వసిస్తాడు. అతని విశ్వాసం నీతిగా పరిగణించబడుతుంది. దావీదు క్రియలు కాకుండా నీతిగా ఉన్న వ్యక్తి యొక్క ఆశీర్వాదం గురించి మాట్లాడేటప్పుడు అదే విషయం చెప్పాడు. అతిక్రమాలు క్షమించబడినవారు ధన్యులు. ఎవరి పాపములు కప్పబడియున్నవో అతని పాపమును ప్రభువు ఎన్నడూ లెక్కచేయనివాడు ధన్యుడు. కంపైలర్ యొక్క వ్యాఖ్య: అబ్రహం యొక్క విశ్వాసం అతనికి నీతిగా పరిగణించబడింది. దేవుడు మోషేతో ఒడంబడిక చేయడానికి ముందు ఇది జరిగింది. అతను సున్నతి పొందని సమయంలో విశ్వాసం ద్వారా కలిగి ఉన్న నీతి యొక్క ముద్రను సున్నతి పొందాడు. కాబట్టి యూదులు మరియు అన్యజనులను విశ్వసించే వారందరికీ ఆయన తండ్రి. వ్యాఖ్యను ముగించు. ది ప్రామిస్: అబ్రాహాము మరియు అతని సంతానం అతను లోకానికి వారసుడని వాగ్దానం పొందారు, కాని విశ్వాసం ద్వారా వచ్చే నీతి ద్వారా. ఆయన మనందరికీ తండ్రి. ఇలా వ్రాయబడి ఉంది: నేను నిన్ను అనేక దేశాలకు ప్రజలకు తండ్రిని చేశాను. అతను దేవుని దృష్టిలో మన తండ్రి. అతను విశ్వసించిన దేవుడు, చనిపోయిన వారిని బ్రతికించే దేవుడు, మరియు అవి ఉన్నట్లుగా లేని వాటిని పిలుస్తాడు. అన్ని ఆశలకు వ్యతిరేకంగా అబ్రాహాము నిరీక్షణతో విశ్వసించాడు మరియు అనేక దేశాలకు తండ్రి అయ్యాడు. నీ సంతానం అలాగే ఉంటుంది అని అతనికి చెప్పబడింది. తన విశ్వాసంలో బలహీనపడకుండా అతను తన శరీరం చనిపోయినంత మంచిదనే వాస్తవాన్ని ఎదుర్కొన్నాడు. అతను దాదాపు 100 సంవత్సరాల వయస్సు నుండి, మరియు సారా యొక్క గర్భం కూడా చనిపోయింది. అయినప్పటికీ అతను దేవుని వాగ్దానానికి సంబంధించి అవిశ్వాసంతో చలించలేదు, కాని తన విశ్వాసంలో బలపడి దేవునికి మహిమను ఇచ్చాడు. అతను వాగ్దానం చేసిన దానిని చేయడానికి దేవునికి శక్తి ఉందని పూర్తిగా ఒప్పించాడు. అందుకే అది అతనికి నీతిగా ఎంచబడింది. అది అతనికి జమ చేయబడింది అనే పదాలు అతని కోసం మాత్రమే కాకుండా మన ప్రభువు అయిన యేసును మృతులలో నుండి లేపిన ఆయనను విశ్వసించే మన కోసం దేవుడు ఎవరికి నీతిని ప్రసాదిస్తాడో కూడా వ్రాయబడింది. అతను మన పాపాల కోసం మరణానికి అప్పగించబడ్డాడు, మరియు మన నీతిమంతుల కొరకు బ్రతికించబడ్డాడు. కాబట్టి మనం విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాము. కాబట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకు దేవునితో శాంతి ఉంది. ఆయన ద్వారా మనం ఇప్పుడు నిలబడి ఉన్న ఈ కృపలోకి విశ్వాసం ద్వారా ప్రవేశాన్ని పొందాము. దేవుని మహిమను గూర్చిన నిరీక్షణలో మనం సంతోషిస్తాము. అంతేకాదు, మన బాధలలో మనం కూడా సంతోషిస్తాము, ఎందుకంటే బాధ పట్టుదలను ఉత్పత్తి చేస్తుందని మనకు తెలుసు. పట్టుదల పాత్ర, మరియు పాత్ర ఆశ. నిరీక్షణ మనల్ని నిరాశపరచదు, ఎందుకంటే దేవుడు మనకు ఇచ్చిన పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయాలలో తన ప్రేమను కుమ్మరించాడు. మీరు చూడండి, సరైన సమయంలో మనం ఇంకా శక్తిహీనులుగా ఉన్నప్పుడు క్రీస్తు భక్తిహీనుల కోసం మరణించాడు. చాలా అరుదుగా ఎవరైనా నీతిమంతుడి కోసం చనిపోతారు. అయితే మంచి మనిషి కోసం ఎవరైనా చనిపోయే ధైర్యం చేయవచ్చు. కాని దేవుడు మనపట్ల తన స్వంత ప్రేమను ఇందులో ప్రదర్శించాడు. మనం పాపులుగా ఉన్నప్పుడే క్రీస్తు మన కోసం మరణించాడు. మనం ఇప్పుడు ఆయన రక్తం ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాము. కాబట్టి ఆయన ద్వారా దేవుని ఉగ్రత నుండి మనం ఎంత ఎక్కువగా రక్షింపబడతామో. మనము దేవునికి శత్రువులుగా ఉన్నప్పుడు ఆయన కుమారుని మరణము ద్వారా ఆయనతో సమాధానపరచబడిన ఎడల, సమాధానపరచబడిన తరువాత ఆయన జీవము ద్వారా మనము రక్షింపబడుదుము. ఇది మాత్రమే కాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనం ఇప్పుడు సయోధ్యను పొందిన దేవునిలో కూడా సంతోషిస్తున్నాము. కాబట్టి ఒకే మనిషి ద్వారా పాపం మరియు పాపం ద్వారా మరణం ప్రపంచంలోకి ప్రవేశించినట్లు మరియు ఈ విధంగా మరణం అందరికీ వచ్చింది. ఎందుకంటే అందరూ పాపం చేశారు. ఎందుకంటే చట్టం ఇవ్వబడకముందు పాపం లోకంలో ఉంది. కాని చట్టం లేనప్పుడు పాపాన్ని పరిగణనలోకి తీసుకోరు. ఏది ఏమైనప్పటికీ ఆదాము కాలం నుండి మోషే కాలం వరకు ధర్మశాస్త్రం ముందు మరణం పాలించింది. ఆజ్ఞను ఉల్లంఘించడం ద్వారా పాపం చేయని వారిపై కూడా మరణం పాలించింది. ఆదాము కూడా రాబోయే వ్యక్తికి నమూనాగా ఉన్నాడు. కాని బహుమతి అపరాధం లాంటిది కాదు. ఒక వ్యక్తి చేసిన అపరాధం వల్ల చాలామంది చనిపోతే దేవుని కృప మరియు యేసుక్రీస్తు అనే ఒక వ్యక్తి యొక్క కృప, విధేయత చూపే వారందరికీ రక్షణ బహుమతి ద్వారా వచ్చిన బహుమానం చాలామందికి ఎంత ఎక్కువ ప్రవహిస్తుంది. మళ్లీ దేవుని బహుమతి ఒక వ్యక్తి యొక్క పాపం యొక్క ఫలితం వంటిది కాదు. తీర్పు ఒక పాపాన్ని అనుసరించింది మరియు ఖండించింది, కాని బహుమతి అనేక అపరాధాలను అనుసరించింది మరియు సమర్థనను తెచ్చింది. ఒక వ్యక్తి చేసిన అపరాధం వల్ల ఆ ఒక్క మనిషి ద్వారా మరణం పాలించినట్లయితే దేవుని యొక్క సమృద్ధిగా ఉన్న కృపను మరియు నీతివరాన్ని పొందినవారు యేసుక్రీస్తు అనే ఒక్క వ్యక్తి ద్వారా జీవితంలో ఎంత ఎక్కువ రాజ్యమేలుతారు. పర్యవసానంగా ఒక అపరాధం యొక్క ఫలితం పురుషులందరికీ శిక్షార్హమైనట్లే ఒకే నీతి చర్య యొక్క ఫలితం మానవులందరికీ జీవితాన్ని, నిత్యజీవం తెచ్చే సమర్థన. ఒక మనిషి అవిధేయత ద్వారా అనేకులు పాపులుగా చేసినట్లే ఒకే మనిషి విధేయత ద్వారా అనేకులు నీతిమంతులు అవుతారు. కంపైలర్ యొక్క వ్యాఖ్య, ప్రేమ కారణంగా తరచుగా దయ అని పిలువబడే దేవుని బహుమతి నజరేయుడైన యేసు ద్వారా వచ్చింది. విధేయతతో అతని బహుమతిని అంగీకరించాలా లేదా తిరస్కరించాలా అని మనిషి నిర్ణయించుకోవాలి. వ్యాఖ్యను ముగించు. విశ్వాసం, నీతి మరియు ఒడంబడికలు. దేవుడు అబ్రాహాముకు నమ్మకముగా మరియు నీతిమంతునిగా ఉంటానని వాగ్దానం చేశాడు. నీ ద్వారా అన్ని దేశాలు ఆశీర్వదించబడతాయి. నీ వంశస్థుడైన క్రీస్తు 100 సంవత్సరాల తరువాత అతను మోషే ద్వారా ఇస్రాయేలీయులతో అన్యజనులను మినహాయించే ఒడంబడిక చేశాడు. ఇస్రాయేలీయులతో చేసిన ఒడంబడిక వారికి పాపం గురించి అవగాహన కలిగించింది. కాని క్షమాపణ అనేది విమోచకుని వాగ్దానం మాత్రమే కాదు. వారి వార్షిక జంతువుల త్యాగాలు గత పాపాలను గుర్తుచేస్తాయి మరియు భవిష్యత్తులో క్షమించబడతాయనే వాగ్దానం. దేవుడు యేసును యూదులతోనే కాకుండా మానవాళి అందరితోనూ మెరుగైన ఒడంబడికను స్థాపించడానికి పంపినప్పుడు విమోచకుని వాగ్దానం నెరవేరింది. దేవుని కుమారుని ప్రాయశ్చిత్త త్యాగం, సమాధి నుండి పునరుద్ధానం, మరణంపై విజయం, మనిషిపై సాతాను పట్టుకోవడం ద్వారా ఈ కొత్త శాశ్వత ఒడంబడిక అమలులోకి వచ్చింది. ఈ కొత్త మరియు మెరుగైన ఒడంబడిక దేవునికి క్షమాపణ, విమోచన మరియు సయోధ్యను అందించింది. అతని రక్షణ బహుమతిని అంగీకరించడానికి ఎంచుకున్నవారు బాప్టిజం ద్వారా క్రీస్తు మరణంలో ఖననం చేయబడతారు. తద్వారా క్రీస్తు మృతులలో నుండి తండ్రి మహిమ ద్వారా లేపబడినట్లే వారు కూడా కొత్త జీవితాన్ని గడపడానికి ఆయనతో ఐక్యమవుతారు. అతని మరణంలో మనం ఆయనతో ఇలాగే ఐక్యంగా ఉన్నట్లయితే ఆయన పునరుత్థానంలో కూడా మనం ఖచ్చితంగా ఐక్యంగా ఉంటాము. ఎందుకంటే మనం పాపానికి బానిసలుగా ఉండకూడదని, పాపం యొక్క శరీరం అంతరించిపోయేలా మన పాత వ్యక్తి అతనితో పాటు సిలువ వేయబడిందని మనకు తెలుసు. ఎందుకంటే చనిపోయిన ఎవరైనా పాపం నుండి విముక్తి పొందారు. కంపైలర్ యొక్క వ్యాఖ్య, క్షమాపణ, విమోచన, సయోధ్య యొక్క ఈ బహుమానం ఒకరి మోక్షానికి అంగీకరించబడవచ్చు లేదా తిరస్కరించవచ్చు. ఎవరైనా బహుమతిని అంగీకరించినప్పుడు వారు తమ పాపభరితమైన జీవితానికి చనిపోతారు. క్రీస్తు మరణం మరియు రక్తంలో పాతిపెట్టబడతారు. ఇది ఇమ్మర్షన్ లేదా బాప్టిజం. దేవుడు వారి చనిపోయిన పాపపు జీవితాన్ని పునరుత్థానం చేస్తాడు. దానిని చిటిస్ట్ బాడీ అతని చర్చిలో ఉంచాడు. వ్యాఖ్యను ముగించు. రోమన్ క్రైస్తవులకు ఒడంబడికలను వివరించడానికి పాల్ వివాహ ఒడంబడికను ఉదాహరణగా ఇచ్చాడు. సోదరులారా, మీకు తెలియదా? ఎందుకంటే నేను మోషే యొక్క ధర్మశాస్త్రం తెలిసిన మనుష్యులతో మాట్లాడుతున్నాను. ఒక వ్యక్తి జీవించి ఉన్నంతకాలం మాత్రమే చట్టానికి అధికారం ఉంటుందని. ఉదాహరణకు, చట్టం ప్రకారం వివాహితుడైన స్త్రీ తన భర్త జీవించి ఉన్నంత వరకు కట్టుబడి ఉంటుంది. కాని ఆమె భర్త చనిపోతే ఆమె వివాహ చట్టం నుండి విడుదల చేయబడుతుంది. కాబట్టి ఆమె తన భర్త జీవించి ఉండగానే మరొక వ్యక్తిని వివాహం చేసుకుంటే ఆమెను వ్యభిచారి అంటారు. కాని ఆమె భర్త చనిపోతే ఆమె ఆ చట్టం నుండి విడుదలైంది మరియు ఆమె మరొక వ్యక్తిని వివాహం చేసుకున్నప్పటికీ వ్యభిచారి కాదు. కంపైలర్ యొక్క వ్యాఖ్య: వ్యభిచారం అనేది ఒడంబడికను ఉల్లంఘించడం మరియు మరణం ఒడంబడికలను రద్దు చేస్తుంది, కాబట్టి భర్త మరణించిన భార్య ఇకపై వివాహం చేసుకోలేదు మరియు విచ్ఛిన్నం చేయడానికి వివాహ ఒడంబడిక లేనందున ఆమె మళ్లీ వివాహం చేసుకున్నప్పుడు వ్యభిచారిణి కాలేరు. వ్యాఖ్యానాన్ని ముగించండి. కంపైలర్ యొక్క వ్యాఖ్య: మనిషి తన మరణానంతరం పాపపు జీవితానికి క్రీస్తుతో ఒడంబడికలోకి ప్రవేశిస్తాడు, కాని అతడు దేవుణ్ణి కాకుండా మరేదైనా ఆరాధించినప్పుడు అతను క్రీస్తుతో తన ఒడంబడికను ఉల్లంఘించినందున అతను వ్యభిచారి అవుతాడు. వ్యాఖ్యను ముగించు. నా సహోదరులారా, మనం దేవునికి ఫలమిచ్చేలా మీరు కూడా క్రీస్తు శరీరం ద్వారా ధర్మశాస్త్రానికి అనుగుణంగా మరణించారు. మనము పాపపు స్వభావముచే నియంత్రించబడినప్పుడు ధర్మశాస్త్రముచే ప్రేరేపించబడిన పాపభరితమైన కోరికలు మన శరీరాలలో పనిచేశాయి, తద్వారా మనం మరణానికి ఫలించాము. కాని ఇప్పుడు ఒకప్పుడు మనల్ని బంధించిన దానితో చనిపోవడం ద్వారా మనం చట్టం నుండి విడుదల పొందాము, తద్వారా మనం కొత్త మార్గంలో సేవ చేస్తాము మరియు వ్రాసిన కోడ్ యొక్క పాత మార్గంలో కాదు. కంపైలర్ యొక్క వ్యాఖ్య: ప్రాయశ్చిత్త త్యాగం, క్రీస్తు మరణం పాత ఒడంబడికను నెరవేర్చింది, అందువల్ల కొత్త ఒడంబడికలో క్రీస్తు యొక్క రక్షణ బహుమతిని అంగీకరించినప్పుడు యూదులు వ్యభిచారులు కాలేరు, ఎందుకంటే విచ్ఛిన్నం చేసే నిబంధన లేదు. వ్యాఖ్యానించండి. నేను ఈ చట్టం పనిచేస్తున్నట్టు గుర్తించాను. నేను మంచి చేయాలనుకున్నప్పుడు చెడు నాతో ఉంటుంది. నా అంతరంగంలో నేను దేవుని ధర్మశాస్త్రంలో ఆనందిస్తున్నాను, కాని నా శరీరంలోని అవయవాలలో మరొక నియమం పనిచేయడం, నా మనస్సు యొక్క చట్టానికి వ్యతిరేకంగా యుద్ధం చేయడం మరియు నా అవయవాలలో పనిచేస్తున్న పాపపు చట్టానికి నన్ను ఖైదీగా చేయడం నేను చూస్తున్నాను. నేను ఎంత నీచమైన మనిషిని! ఈ మృత దేహం నుండి నన్ను ఎవరు రక్షిస్తారు? మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి ధన్యవాదాలు. కాబట్టి నేను నా మనస్సులో దేవుని నియమానికి బానిసను, కాని పాపపు స్వభావంలో పాప నియమానికి బానిసను. కాబట్టి క్రీస్తు యేసులో ఉన్నవారికి ఇప్పుడు ఎటువంటి శిక్ష లేదు, ఎందుకంటే క్రీస్తు యేసు ద్వారా జీవపు ఆత్మ యొక్క చట్టం పాపం మరియు మరణం యొక్క చట్టం నుండి నన్ను విడిపించింది. పాప స్వభావముచే బలహీనపరచబడిన ధర్మశాస్త్రము ఏమి చేయలేకపోయిందో దేవుడు తన స్వంత కుమారుని పాపాత్ముని పోలికలో పాపపరిహారార్థబలిగా పంపించాడు. పాప స్వభావాన్ని బట్టి జీవించకుండా ఆత్మానుసారంగా జీవించే మనలో ధర్మశాస్త్రంలోని నీతియుక్తమైన అవసరాలు పూర్తిగా నెరవేరేలా పాపాత్మునిలో పాపాన్ని ఖండించాడు. పాప స్వభావాన్ని అనుసరించి జీవించేవారు ఆ స్వభావం కోరుకునే వాటిపై మనస్సును నిలుపుతారు, కాని ఆత్మకు అనుగుణంగా జీవించేవారు ఆత్మ కోరుకునే దానిమీద తమ మనస్సులను ఉంచుతారు. పాపాత్ముని మనస్సు మరణం, కాని ఆత్మచే నియంత్రించబడే మనస్సు జీవితం మరియు శాంతి. పాపపు మనస్సు దేవునికి విరోధమైనది, అది దేవుని చట్టానికి లొంగదు, అలా చేయదు. పాప స్వభావముచే నియంత్రించబడినవారు దేవుణ్ణి సంతోషపెట్టలేరు. అయితే దేవుని ఆత్మ మీలో నివసిస్తుంటే మీరు పాపపు స్వభావం ద్వారా కాకుండా ఆత్మచే నియంత్రించబడతారు. ఎవరికైనా క్రీస్తు ఆత్మ లేకపోతే అతడు క్రీస్తుకు చెందినవాడు కాదు. అయితే క్రీస్తు మీలో ఉన్నట్లయితే మీ శరీరం పాపం కారణంగా చనిపోయినప్పటికీ నీతి కారణంగా మీ ఆత్మ సజీవంగా ఉంది. యేసును మృతులలో నుండి లేపిన ఆత్మ మీలో జీవిస్తున్నట్లయితే క్రీస్తును మృతులలో నుండి లేపిన ఆయన మీలో నివసించే తన ఆత్మ ద్వారా మీ మర్త్య శరీరాలను కూడా జీవింపజేస్తాడు. కంపైలర్ యొక్క వ్యాఖ్య: మీరు మీ అంతర్గత జీవి హృదయం నుండి నిరంతరం దేవుని చిత్తాన్ని వెతుకుతూ మరియు చేస్తున్నప్పుడు మీరు ఆత్మచే నియంత్రించబడతారు. వ్యాఖ్యను ముగించు. ఆత్మ, మనం దేనికోసం ప్రార్థించాలో మనకు తెలియదు, కాని ఆత్మ స్వయంగా మనకోసం పదాలు వ్యక్తం చేయలేని మూలుగులతో అంతర్గత మనిషి యొక్క లోతైన దుఃఖం, ఆనందం, ఆశ లేదా నిరాశ మధ్యవర్తిత్వం చేస్తుంది. మన హృదయాలను పరిశోధించే వ్యక్తికి ఆత్మ యొక్క మనస్సు తెలుసు, ఎందుకంటే ఆత్మ దేవుని చిత్తానికి అనుగుణంగా పరిశుద్ధుల కోసం మధ్యవర్తిత్వం చేస్తుంది. దేవుడు తన ఉద్దేశం ప్రకారం పిలవబడిన తనను ప్రేమించే వారి మేలు కోసం అన్ని విషయాలలో పనిచేస్తాడని మనకు తెలుసు. దేవుడు ముందుగా ఎరిగిన వారి కోసం అతను అనేక సహోదరులలో మొదటి సంతానం కావడానికి తన కుమారుని పోలికతో సరిపోలడానికి ముందే నిర్ణయించాడు. అతను ముందుగా నిర్ణయించిన వారిని అతను కూడా పిలిచాడు, అతను పిలిచిన వారిని అతను కూడా సమర్థించాడు, అతను సమర్థించిన వాటిని అతను కూడా మహిమపరిచాడు. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎవరు వేరుచేస్తారు? ఇబ్బంది లేదా కష్టాలు లేదా హింస లేదా కరువు లేదా నగ్నత్వం లేదా ప్రమాదం లేదా కత్తి? లేదు. ఈ విషయాలన్నిటిలో మనల్ని ప్రేమించిన ఆయన ద్వారా మనం జయించిన వారికంటే ఎక్కువ. ఎందుకంటే మరణం లేదా జీవితం, దేవదూతలు లేదా రాక్షసులు, వర్తమానం లేదా భవిష్యత్తు లేదా ఏ శక్తులు, ఎత్తు లేదా లోతు లేదా అన్ని సృష్టిలోని మరేదైనా భగవంతుని ప్రేమ నుండి మనల్ని వేరు చేయలేవని నేను నమ్ముతున్నాను. మన ప్రభువైన క్రీస్తు యేసులో ఉన్నాడు. కంపైలర్ యొక్క వ్యాఖ్య, మానవజాతి అంతా ఎంచుకునే సామర్థ్యంతో సృష్టించబడింది. కాని దేవుడు తన సృష్టి యొక్క హృదయాన్ని ముందే తెలుసుకున్నాడు. అంటే జీవితంలో ఎదురయ్యే పరిస్థితులకు వారు ఎలా స్పందించగలరో ఆయనకు తెలుసు. కాబట్టి యేసు యొక్క బహుమతి ద్వారా మనిషి తన వద్దకు తిరిగి రావడానికి గో ఆదిలోనే ఒక మార్గాన్ని నిర్ణయించుకున్నాడు. అయితే కొద్దిమంది మాత్రమే అతని పిలుపును కలిగి ఉన్నారు లేదా అంగీకరిస్తారు. వ్యాఖ్యను ముగించు. ఇప్పుడు రెబెకా పిల్లలకు ఒకే తండ్రి ఇస్సాకు ఉన్నాడు. అయినప్పటికీ ఎన్నికలలో దేవుని ఉద్దేశ్యం నిలబడటానికి కవలలు పుట్టకముందే, పనుల ద్వారా కాదు, పిలిచే వ్యక్తి ద్వారా ఆమెకు పెద్దవాడు చిన్నవాడికి సేవ చేస్తాడు అని చెప్పబడింది. యాకోబు, నేను ప్రేమించాను కాని ఏశావు, నేను అసహించుకున్నాను. తక్కువగా ప్రేమించడం, నిర్లక్ష్యం చేయడం, అసహించుకోవడం బహుశా వైఖరి కారణంగా. అప్పుడు మనం ఏమి చెప్పాలి? దేవుడు అన్యాయమా? అస్సలు కాదు. అతను మోషేతో ఇలా అన్నాడు, నాకు ఉంటుంది, నేను ఎవరిపై దయచూపుతున్నాను, ఎవరిపై నాకు కనికరం ఉందో వారిపై నేను కనికరం చూపుతాను. వారి హృదయాన్ని గురించిన అతని జ్ఞానం ఆధారంగా, అలాగే లేఖనం ఫరోతో ఇలా చెబుతోంది, నేను ప్రదర్శించడానికి ఈ ప్రయోజనం కోసం నిన్ను పెంచాను. నీలో నా శక్తి మరియు నా పేరు భూమి అంతటా ప్రకటించబడాలి. దేవుడు తాను దయచూపాలనుకునేవారిని కరుణిస్తాడు మరియు తాను కఠినంగా చేయాలనుకుంటున్న వారిని కఠినతరం చేస్తాడు. మీలో ఒకరు నాతో ఇలా అంటారు, అయితే దేవుడు ఎందుకు ఇంకా మమ్మల్ని నిందిస్తారా? అతని ఇష్టానికి ఎవరు అడ్డు చెప్పారు? అయితే ఓ మనిషి, దేవునితో తిరిగి మాట్లాడటానికి నువ్వు ఎవరు? ఏర్పడినది తనను ఏర్పరిచిన వాడికి చెబుతుందా, నన్ను ఎందుకు ఇలా చేశావు? కుమ్మరి, దేవుడు కాదా? ఒకే మట్టి ముద్ద, మానవజాతి నుండి గొప్ప ప్రయోజనాల కోసం మరియు కొన్ని సాధారణ ఉపయోగం కోసం మట్టిలోని లోపం వల్ల తయారు చేయాలనుకున్న ఉత్పత్తిని మార్చవచ్చు, చేసే హక్కు ఉందా? అప్పుడు మనం ఏమి చెప్పాలి? నీతిని వెంబడించని అన్యజనులు విశ్వాసము వలన కలిగిన నీతిని పొందియున్నారు, కాని నీతి నియమాన్ని అనుసరించిన ఇస్రాయేలు దానిని సాధించలేదు. ఎందుకు కాదు? ఎందుకంటే వారు దానిని విశ్వాసం ద్వారా కాకుండా క్రియల ద్వారా అనుసరించారు. వారు తడబడిన రాయిపై జారిపడ్డారు. చూడండి, నేను సియోనులో ఒక రాయిని, క్రీస్తును ఉంచాను. అది మనుష్యులను పొరపాట్లు చేసేలా చేస్తుంది మరియు వారిని పడగొట్టే బండను ఉంచాను, మరియు అతనిని నమ్మేవాడు ఎన్నటికీ సిగ్గుపడడు. కంపైలర్ యొక్క వ్యాఖ్య, దేవుడు తన చిత్తం చేయడానికి అందించిన అవకాశాలను నిరంతరం తిరస్కరించడం ద్వారా హృదయం గట్టిపడుతుంది. ఈ హృదయం గట్టిపడటం ఫారో ద్వారా దేవుడు అతనికి సమర్పించిన 10 ఎంపికల ద్వారా అతను తిరస్కరించాడు. వ్యాఖ్యను ముగించు. వారు దేవుని పట్ల అత్యుత్సాహం కలిగి ఉన్నారని నేను వారి గురించి సాక్ష్యమివ్వగలను, కాని వారి ఉత్సాహం జ్ఞానంపై ఆధారపడి ఉండదు. వారు దేవుని నుండి వచ్చు నీతిని ఎరుగనందున మరియు వారి స్వంత ధర్మమును స్థాపించుటకు వెదకుచున్నారు గనుక వారు దేవుని నీతికి లొంగిపోలేదు. విశ్వసించే ప్రతి ఒక్కరికీ నీతి ఉండేలా క్రీస్తు ధర్మశాస్త్రానికి ముగింపు. పదం నీ దగ్గర ఉంది, ఇది మీ నోటిలో మరియు మీ హృదయంలో ఉంది. అంటే మేము ప్రకటిస్తున్న విశ్వాసవాక్యం మీరు మీ నోటితో ఒప్పుకుంటే యేసు ప్రభువు మరియు దేవుడు మృతులలో నుండి ఆయనను లేపాడని మీ హృదయంలో విశ్వసిస్తే మీరు అవుతారు రక్షించబడింది. ఎందుకంటే మీరు మీ హృదయంతో నమ్ముతారు మరియు సమర్థించబడతారు మరియు మీ నోటితో మీరు ఒప్పుకుంటారు మరియు రక్షింపబడతారు. స్క్రిప్చర్ చెప్పినట్లు ఆయనను విశ్వసించే ఎవరైనా ఎప్పటికీ సిగ్గుపడరు. వారు తమ విశ్వాసం, ఒప్పుకోలు మరియు నమ్మకంపై పనిచేసినట్లు అలాంటప్పుడు వారు నమ్మని వ్యక్తిని ఎలా పిలవగలరు లేదా ఎలా చేయగలరు? వారు వినని వ్యక్తిని నమ్ముతారు. మరియు ఎవరైనా వారికి బోధించకుండా వారు ఎలా వినగలరు? పంపితే తప్ప బోధించడం ఎలా? కంపైలర్ యొక్క వ్యాఖ్య: క్రీస్తును అంగీకరించడం ద్వారా దేవుని పిలుపు క్షమాపణ. మానసికంగా ఏదైనా అంగీకరించవచ్చు, అంటే వారికి జ్ఞానం ఉంది, కానీ కట్టుబడి ఉండకూడదు. వ్యాఖ్యను ముగించు. దేవుని దయ. ఒకప్పుడు దేవునికి అవిధేయులైన మీరు ఇప్పుడు ఆయన బహుమతులు, ఆయన పిలుపు మరియు ఆయన దయ, మోక్షానికి సంబంధించిన ప్రతిపాదన పొందారు. ఓహ్, దేవుని జ్ఞానం మరియు జ్ఞానం యొక్క సంపద యొక్క లోతు! అతని తీర్పులు మరియు అతని మార్గాలు ఎంత అన్వేషించలేనివి! ప్రభువు మనస్సును ఎరిగినదెవరు? లేదా అతని సలహాదారు ఎవరు? దేవుడు అతనికి ప్రతిఫలమివ్వాలని దేవునికి ఎవరు ఇచ్చారు? అతని నుండి మరియు అతని ద్వారా మరియు అతనికి అన్ని విషయాలు ఉన్నాయి. అతనికి ఎప్పటికీ కీర్తి. కాబట్టి సోదరులారా, దేవుని దయను దృష్టిలో ఉంచుకుని మీ శరీరాలను, మీరు మీ జీవితాన్ని ఎలా జీవిస్తారో సజీవ త్యాగాలుగా, పవిత్రంగా మరియు దేవునికి ప్రీతికరమైనదిగా అర్పించాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఇది మీ ఆధ్యాత్మిక ఆరాధన. ఈ ప్రపంచం యొక్క నమూనాకు ఇకపై అనుగుణంగా ఉండకండి, కానీ మీ మనస్సును పునరుద్ధరించడం ద్వారా రూపాంతరం చెందండి. ఆరాధన యొక్క ఆధ్యాత్మిక చర్యలో మనస్సు తప్పనిసరిగా భాగం కావాలి. అప్పుడు మీరు దేవుని చిత్తాన్ని పరీక్షించగలరు మరియు ఆమోదించగలరు. ఆయన మంచి, సంతోషకరమైన మరియు పరిపూర్ణమైన సంకల్పం. సేవకులు, మీ గురించి ఎక్కువగా ఆలోచించకండి, కానీ దేవుడు మీకు ఇచ్చిన విశ్వాసానికి అనుగుణంగా మీ గురించి తెలివిగా ఆలోచించండి. మనలో ప్రతి ఒక్కరికీ అనేక అవయవాలతో ఒకే శరీరం ఉన్నట్లే, మరియు ఈ సభ్యులందరికీ ఒకే విధమైన పని ఉండదు. కాబట్టి క్రీస్తులో అనేకులమైన మనం ఒక శరీరాన్ని ఏర్పరుస్తాము, మరియు ప్రతి అవయవం ఇతరులందరికీ చెందుతుంది. మనకు ఇచ్చిన దయ ప్రకారం మనకు వేర్వేరు విధులు, పనులు ఉన్నాయి. ఒకవేళ ప్రవచించడం, అతను దానిని తన విశ్వాసానికి అనుగుణంగా ఉపయోగించనివ్వండి. సేవ చేయడం, అతను సేవ చేయనివ్వండి. బోధించడం, అతను బోధించనివ్వండి. ప్రోత్సహించడం, అతన్ని ప్రోత్సహించనివ్వండి. ఇతరుల అవసరాలకు సహకరిస్తూ అతను ఉదారంగా ఇవ్వనివ్వండి. నాయకత్వం, అతను శ్రద్ధతో పరిపాలించనివ్వండి. దయచూపుతూ అతను దానిని ఉల్లాసంగా చేయనివ్వండి. ప్రేమ నిజాయితీగా ఉండాలి. చెడును ద్వేషించు, ఏది మంచిదో అంటిపెట్టుకుని ఉండండి. సోదర ప్రేమలో ఒకరికొకరు అంకిత భావంతో ఉండండి. మీ పైన ఒకరినొకరు గౌరవించండి. ఎప్పుడూ ఉత్సాహంతో ఉండకండి, కానీ మీ ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని ఉంచుకోండి. ప్రభువును సేవించండి. నిరీక్షణలో ఆనందంగా ఉండండి, బాధలో ఓర్పుతో ఉండండి, ప్రార్థనలో నమ్మకంగా ఉండండి. అవసరంలో ఉన్న దేవుని ప్రజలతో పంచుకోండి. నిన్ను హింసించువారిని దీవించు, ఆశీర్వదించండి మరియు శపించకండి. సంతోషించు వారితో సంతోషించు, దుఃఖించే వారితో కలిసి దుఃఖించండి. ఒకరితో ఒకరు సామరస్యంగా జీవించండి. గర్వపడకండి, కానీ తక్కువ స్థాయి వ్యక్తులతో సహవాసం చేయడానికి సిద్ధంగా ఉండండి. అహంకారం వద్దు. చెడుకు ప్రతిగా ఎవరికీ చెడు చెల్లించవద్దు. అందరి దృష్టిలో ఏది సరైనదో అది చేయడానికి జాగ్రత్తగా ఉండండి. అది సాధ్యమైతే అది మీపై ఆధారపడినంతవరకు అందరితో శాంతిగా జీవించండి. నా స్నేహితులారా, ప్రతీకారం తీర్చుకోవద్దు, కానీ దేవుని కోపానికి స్థలం వదిలివేయండి. ఎందుకంటే ఇది ఇలా వ్రాయబడింది: పగ తీర్చుకోవడం నాది, నేను తిరిగి చెల్లిస్తాను అని ప్రభువు చెప్పాడు. దీనికి విరుద్ధంగా మీ శత్రువు ఆకలితో ఉంటే అతనికి ఆహారం ఇవ్వండి, అతనికి దాహం వేస్తే అతనికి త్రాగడానికి ఏదైనా ఇవ్వండి. ఇలా చేయడం వల్ల మీరు అతని తలపై మండుతున్న బొగ్గులను కుప్పలుగా పోస్తారు. చెడుచేత జయించబడకు, మంచితో చెడును జయించు. ప్రతి ఒక్కరూ తనను తాను పరిపాలించే అధికారులకు లోబడాలి, ఎందుకంటే దేవుడు స్థాపించినది తప్ప మరే అధికారం లేదు. ఉన్న అధికారాలు దేవుడిచే స్థాపించబడ్డాయి. పర్యవసానంగా అధికారానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసేవాడు దేవుడు ఏర్పరిచిన దానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నాడు, మరియు అలా చేసేవారు తమ మీద తాము తీర్పు తెచ్చుకుంటారు. ఎందుకంటే పాలకులు తప్పు చేసే వారిపైనే కాని తప్పు చేసే వారిపై భయాన్ని కలిగి ఉంటారు. మీరు అధికారంలో ఉన్న వ్యక్తికి భయపడకుండా ఉండాలనుకుంటున్నారా? అప్పుడు సరైనది చేయండి, మరియు అతను మిమ్మల్ని మెచ్చుకుంటాడు, ఎందుకంటే అతను మీకు మేలు చేయడానికి దేవుని సేవకుడు. కాని మీరు తప్పు చేస్తే భయపడండి, ఎందుకంటే అతను ఏమీ లేకుండా కత్తిని మోయెడు. అతను దేవుని సేవకుడు, తప్పు చేసిన వాడికి శిక్ష తీసుకురావడానికి కోపం తెచ్చే ఏజెంట్. అందువల్ల సాధ్యమైన శిక్ష కారణంగానే కాకుండా మనస్సాక్షి కారణంగా కూడా అధికారులకు సమర్పించాల్సిన అవసరం ఉంది. మీరు పన్నులు ఎందుకు చెల్లిస్తారు? ఎందుకంటే అధికారులు దేవుని సేవకులు, వారు పరిపాలించడానికి పూర్తి సమయాన్ని వెచ్చిస్తారు. మీరు అతనికి చెల్లించాల్సిన ప్రతి ఒక్కరికీ ఇవ్వండి. మీరు పన్నులు చెల్లించాల్సి ఉంటే పన్నులు చెల్లించండి, ఆదాయమైతే ఆదాయం, గౌరవం ఉంటే అప్పుడు గౌరవం, గౌరవం ఉంటే అప్పుడు గౌరవం. ఒకరినొకరు ప్రేమించుకోవాలనే నిరంతర రుణం తప్ప ఏ రుణం మిగిలిపోనివ్వండి. ఎందుకంటే తన తోటివారిని ప్రేమించేవాడు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు. వ్యభిచారం చేయవద్దు, హత్య చేయవద్దు, దొంగతనం చేయవద్దు, కోరిక చేయవద్దు మరియు ఇతర ఆజ్ఞలు ఏమైనా ఈ ఒక్క నియమంలో సంగ్రహించబడ్డాయి. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించు. ప్రేమ తన పొరుగువారికి హాని చేయదు. కాబట్టి ప్రేమ అనేది ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడం. మీరు నిద్ర నుండి మేల్కొనే సమయం వచ్చింది. ఎందుకంటే మేము మొదట విశ్వసించిన దానికంటే ఇప్పుడు మా మోక్షం దగ్గరగా ఉంది. రాత్రి దాదాపు ముగిసింది, రోజు దాదాపు వచ్చింది. కాబట్టి మనం చీకటి పనులను పక్కనబెట్టి కాంతి కవచాన్ని ధరిద్దాం. మనం పగటిపూటలా మర్యాదగా ప్రవర్తిద్దాం. ఆడంబరాలలో మరియు మద్యపానంలో కాదు, లైంగిక అనైతికత మరియు దుర్మార్గంలో కాదు, విభేదాలు మరియు అసూయలతో కాదు. బదులుగా ప్రభువైన యేసుక్రీస్తును ధరించండి మరియు పాపాత్మకమైన స్వభావం యొక్క కోరికలను ఎలా తీర్చుకోవాలో ఆలోచించవద్దు. వివాదాస్పద విషయాలపై తీర్పు ఇవ్వకుండా ఎవరి విశ్వాసం బలహీనంగా ఉందో అతనిని అంగీకరించండి. ఒక వ్యక్తి యొక్క విశ్వాసం అతను ప్రతిదీ తినడానికి అనుమతిస్తుంది, కాని అతని విశ్వాసం బలహీనంగా ఉన్న మరొక వ్యక్తి కూరగాయలు మాత్రమే తింటాడు. అన్నీ తినేవాడు తిననివాడిని చిన్నచూపు చూడకూడదు. అన్నీ తిననివాడు తినేవాడిని ఖండించకూడదు, ఎందుకంటే దేవుడు అతన్ని అంగీకరించాడు. వేరొకరి సేవకుని తీర్పు తీర్చడానికి మీరు ఎవరు? తన స్వంత యజమానికి అతను నిలబడతాడు లేదా పడతాడు? మరియు అతను నిలబడతాడు, ఎందుకంటే ప్రభువు అతన్ని నిలబెట్టగలడు. ఒక వ్యక్తి ఒక రోజును మరొక రోజు కంటే పవిత్రంగా భావిస్తాడు, మరొక వ్యక్తి ప్రతిరోజూ ఒకేలా భావిస్తాడు. ప్రతి ఒక్కరూ తన మనస్సులో పూర్తిగా నమ్మకం కలిగి ఉండాలి. ఒక రోజును ప్రత్యేకమైనదిగా భావించేవాడు భగవంతుడికి అలా చేస్తాడు. మాంసాహారం తినేవాడు యెహోవాకు కృతజ్ఞతలు తెలుపుతాడు, మరియు విసర్జించినవాడు ప్రభువుకు అలా చేసి దేవునికి కృతజ్ఞతలు తెలుపుతాడు. కంపైలర్ యొక్క వ్యాఖ్య: దేవుని సేవకులు పనిచేయాలి, నమ్మకంగా ఉండాలి, విధేయతతో ఉండాలి, ఇతరులను గౌరవించాలి మరియు ఇతరులను తీర్పు తీర్చకూడదు. వ్యాఖ్యను ముగించు. మనలో ఎవరూ తన కోసం ఒంటరిగా జీవించరు మరియు మనలో ఎవరూ తన కోసం మాత్రమే చనిపోరు. మనము జీవించినట్లయితే మనము ప్రభువు కొరకు జీవిస్తాము, మరియు మనం చనిపోతే మనం ప్రభువు కోసం చనిపోతాము. కాబట్టి మనం జీవించినా లేదా చనిపోయినా మనం ప్రభువుకు చెందినవారము. ఈ కారణంగానే క్రీస్తు చనిపోయి తిరిగి బ్రతికాడు. తద్వారా అతను చనిపోయిన వారికి మరియు జీవించి ఉన్నవారికి ప్రభువుగా ఉంటాడు. అయితే మీరు మీ సోదరుడిని ఎందుకు తీర్పు తీర్చుతారు? లేక నీ తమ్ముడిని ఎందుకు చిన్నచూపు చూస్తున్నావు? ఎందుకంటే మనమందరం దేవుని న్యాయపీఠం ముందు నిలబడతాము. తీర్పు: నిశ్చయంగా నేను జీవించినట్లుగా ప్రతి మోకాలు నా ముందు వంగి ఉంటుంది, ప్రతి నాలుక దేవునికి అంగీకరిస్తుంది. కాబట్టి మనలో ప్రతి ఒక్కరూ తన గురించి దేవునికి లెక్క అప్పగిస్తాం. కాబట్టి మనం ఒకరిపై ఒకరు తీర్పు చెప్పుకోవడం మానేద్దాం. బదులుగా మీ సోదరుని మార్గంలో ఎలాంటి అడ్డంకులు లేదా అడ్డంకులు పెట్టకుండా మీ మనస్సును ఏర్పరచుకోండి. ప్రభువైన యేసులో ఉన్న వ్యక్తిగా ఏ ఆహారం కూడా అపవిత్రమైనది కాదని నేను పూర్తిగా నమ్ముతున్నాను. కాని ఎవరైనా ఏదైనా అపవిత్రమైనదిగా భావిస్తే అతనికి అది అపవిత్రమైనది. మీరు తినేదానివల్ల మీ సోదరుడు బాధపడితే మీరు ఇకపై ప్రేమలో నటించడం లేదు. క్రీస్తు మరణించిన నీ సహోదరుడిని నువ్వు తినడం ద్వారా నాశనం చేయకు. మీరు మంచిగా భావించే వాటిని చెడుగా మాట్లాడనివ్వవద్దు. దేవుని రాజ్యం అనేది తినడం మరియు త్రాగడం గురించి కాదు, కాని నీతి, శాంతి మరియు పవిత్రాత్మలో సంతోషం, ఎందుకంటే ఈ విధంగా క్రీస్తును సేవించే ఎవరైనా దేవునికి సంతోషిస్తారు మరియు మనుష్యులచే ఆమోదించబడతారు. అందువల్ల శాంతికి మరియు పరస్పర సంస్కారానికి దారితీసే వాటిని చేయడానికి మనం ప్రతి ప్రయత్నం చేద్దాం. ఆహారం కోసం దేవుని పనిని నాశనం చేయవద్దు. ఆహారం అంతా పరిశుభ్రంగా ఉంటుంది, కాని ఒక వ్యక్తి ఎవరైనా పొరపాట్లు చేసే ఏదైనా తినడం తప్పు. మాంసాహారం తినకపోవడం, ద్రాక్షారసం తాగకపోవడం లేదా మీ సోదరుడిని పతనానికి గురిచేసే మరేదైనా చేయకపోవడం మంచిది. వీటిని గూర్చి మీరు ఏది విశ్వసిస్తున్నారో అది మీకు మరియు దేవునికి మధ్య ఉంచుకోండి. తాను ఆమోదించిన దాని ద్వారా తనను తాను ఖండించుకోని వ్యక్తి ధన్యుడు. అయితే సందేహం ఉన్న వ్యక్తి అతను తింటే ఖండించబడతాడు, ఎందుకంటే అతను తినడం విశ్వాసం నుండి కాదు, మరియు విశ్వాసం నుండి రాని ప్రతిదీ పాపం. బలంగా ఉన్న మనం బలహీనుల వైఫల్యాలను భరించాలి మరియు మనల్ని మనం సంతోషపెట్టుకోకూడదు. మనలో ప్రతి ఒక్కరూ తన పొరుగువారి మంచి కోసం అతనిని నిర్మించడానికి అతనిని సంతోషపెట్టాలి. ఎందుకంటే క్రీస్తు కూడా తనను తాను సంతోషపెట్టుకోలేదు, కాని మిమ్మల్ని అవమానించేవారి అవమానాలు నాపై పడ్డాయి అని వ్రాయబడింది. ఓర్పు మరియు లేఖనాల ప్రోత్సాహం ద్వారా మనం నిరీక్షణ కలిగి ఉండేలా గతంలో వ్రాయబడిన ప్రతిదీ మనకు బోధించడానికి వ్రాయబడింది. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుణ్ణి మరియు ఏక హృదయంతో మరియు నోటితో మహిమపరచేలా మీరు క్రీస్తు యేసును అనుసరిస్తున్నప్పుడు సహనాన్ని మరియు ప్రోత్సాహాన్ని ఇచ్చే దేవుడు మీ మధ్య ఐక్యత యొక్క ఆత్మను మీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం తీసుకురావడానికి క్రీస్తు మిమ్మల్ని అంగీకరించినట్లే ఒకరినొకరు అంగీకరించండి. ఎందుకంటే అన్యజనులు ఆయన కనికరం కోసం దేవుణ్ణి మహిమపరచేలా పూర్వీకులకు చేసిన వాగ్దానాలను ధృవీకరించడానికి క్రీస్తు దేవుని సత్యం కోసం యూదుల సేవకుడయ్యాడని నేను మీకు చెప్తున్నాను. కంపైలర్ యొక్క వ్యాఖ్య, వ్యక్తిగత అభిప్రాయాలు మరియు వివరణలు సహవాసానికి పరీక్షగా ఇతరులపై బలవంతం చేయకూడదు. వ్యాఖ్యను ముగించు. రోమన్ల నుండి ముఖ్య అంశాలు. దేవుని అదృశ్య లక్షణాలు ప్రేమ, శాంతి, దయ, సత్యం, దయ, న్యాయం, పవిత్రం మరియు అతని శాశ్వతమైన శక్తి స్పష్టంగా కనిపిస్తాయి. అతని ఉగ్రత దినమున దేవుని నీతియుక్తమైన తీర్పు వెల్లడి చేయబడును. ఆ సమయములో అతడు ప్రతి వ్యక్తికి అతడు చేసిన దాని చొప్పున అనుగ్రహించును. అందరూ పాపంచేసి దేవుని మహిమకు దూరమయ్యారని విశ్వసించే వారందరికీ యేసుక్రీస్తుపై విశ్వాసం ద్వారా నీతి దేవుని నుండి వస్తుంది. దీనిని తరచుగా ఆరోపించబడిన నీతిగా సూచిస్తారు. క్రీస్తు యేసు యొక్క ప్రాయశ్చిత్త త్యాగం ద్వారా వచ్చిన విమోచన ద్వారా, ఆయన రక్తంలో పాతిపెట్టడం ద్వారా మరియు నిరంతర విధేయత ద్వారా ఆయన కృప ద్వారా వారు స్వేచ్ఛగా సమర్థించబడ్డారు. పాప స్వభావాన్ని అనుసరించి జీవించే వారి మనస్సు ఆ స్వభావం కోరుకునే వాటిపైనే ఉంటుంది, కాని ఆత్మకు అనుగుణంగా జీవించే వారి మనస్సు ఆత్మ కోరుకున్నదానిపైనే ఉంటుంది.